Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం మార్చి 2, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ సాటర్డే అంటే మనం కొంచెం స్పెషల్గా ఏదైనా ఒక ఎపిసోడ్ తీసుకొని దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇంతకుముందు వరకు జానపదాలు, తర్వాత విక్రమార్క కథలు, సినిమా సంగీతము, సింగర్స్, హాస్యము ఇలా చాలా రకాలు తీసుకున్నాము. ఇప్పుడు గత 7-8 వారాలుగా ఇదిగో ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులోనూ ఇవాళ మహానాయకుడు రిలీజ్ అయింది నిన్న. అంటే నేను ఇంకా చూడలేదు కాబట్టి దాని గురించి అంత డీటెయిల్గా అయితే ప్రస్తుతం చెప్పలేను, బట్ ఖచ్చితంగా చూశాక దాని రివ్యూ చెప్తాను నేను. ప్రస్తుతానికి మన రెగ్యులర్ ఎపిసోడ్ని కంటిన్యూ చేద్దాం, అంటే ఎన్టీ రామారావు ఎపిసోడ్ని. లాస్ట్ వీక్ మనము ఎన్టీ రామారావు గారికి కాంతారావు గారికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటేసారి హెచ్ఎం రెడ్డి గారు ప్రతిజ్ఞ, బీదల ఆస్తి, వద్దంటే డబ్బు 3 సినిమాలు తీశారు రోహిణి స్టూడియోస్లో. ఆ షార్ట్స్ మధ్యలో ఉన్న గ్యాప్లో వీళ్ళిద్దరికి పరిచయం అయింది, ఎన్టీ రామారావు గారికి కాంతారావు గారికి. ఆ తర్వాత అది కాస్త ఇంకా బాండింగ్ పెరిగింది. ఈ మూడిట్లోనూ పైగా కాంతారావు గారి మూవీయే హిట్ అయింది. ఆ తర్వాత జయసింహ ప్లాన్ చేశారు 1955. చేసినప్పుడు తన తమ్ముడి పాత్రకి ఏఎన్ఆర్ని అనుకున్నారు ఫస్ట్. అయితే ఆయన అప్పటికే కొంచెం బిజీగా ఉన్నారు, బాగా బిజీ డేట్స్ ఉన్నాయి, దాంతో బడ్జెట్ పెరిగిపోతుంది అనే బెదురుతోటి డేట్స్ దొరకవనే సందేహంతో జగ్గయ్యని అనుకున్నారు. జగ్గయ్యతో ఎన్టీఆర్కి స్నేహం ఉన్నా కూడా జగ్గయ్య రిజర్వ్డ్గా ఉండడం చేత కొంచెం సంశయించారు. వినయ విధేయతలు, కలుపుకూలతనం ఇవన్నీ ఉన్న మనిషిగా కాంతారావు తోచడం చేత ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. దానికి గుమ్మడి గారి రికమెండేషను, పునరిక అక్షయ్ గారి సిఫార్సు కూడా తోడైనాయి. జయసింహ బాగా హిట్ అయింది. కాంతారావుకి 1500 పారితోషికం దక్కింది. ఆ తర్వాత వచ్చినటువంటి గౌరీ మహత్యం, అది 1956, జయసింహ 1955. సో ఆ గౌరీ మహత్యంలో శివుడి పాత్రకే కాంతారావుకి 3000 వచ్చింది. ఆ తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు కాంతారావు గారిని ఒక సోదరుడిగానే చూశారు. దేవంతకుడు మూవీలో కాంతారావు విష్ణువుగా చూపించినటువంటి నటన చూసి అబ్బురపడిన దర్శకుడు సి పుల్లయ్య, నేను పౌరాణికం తీస్తే నీకు ఒక వేషం ఇస్తాను అన్నారు. అన్నట్టే లవకుశ 1963 రిలీజు. లవకుశ డైరెక్షన్ ఛాన్స్ రాగానే లక్ష్మణుడి పాత్ర అయితే ఇచ్చారు. అయితే ఆ క్యారెక్టర్ ఆయనకి ఇవ్వడం కొంతమందికి నచ్చలేదు. స్క్రిప్ట్ చేతిలో పెట్టినప్పుడు ఆయన ధరించే పాత్ర పేరు రాయకుండా కాంతారావు అనే రాశారు. పాత్ర చేజారిపోతుందని భయపడి కాంతారావు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వెళ్ళి ఇలాగ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పుకుంటే ఆయన నిర్మాత శంకర్ రెడ్డికి ఫోన్ చేశారు, మీ సినిమాలో కాంతారావుకి లక్ష్మణుడి పాత్ర ఇస్తున్నారా లేదా అని. దాంతో నిర్మాత కంగారు పడిపోయి ఆయనే లక్ష్మణుడు, డౌటే లేదు అని అన్నారు. అయినా ఎన్టీఆర్ శాంతించకుండా త్రివిక్రమరావు చేత మళ్ళీ ఫోన్ చేయించారు, మీరు మాట తప్పితే అన్నగారు బాధపడతారు అని. దెబ్బకి నిర్మాత కాంతారావుని పిలిచి, ఇంత చిన్న విషయానికి రామారావు గారి దాకా వెళ్ళాలా ఏంటి, ఇలా అయితే నీతో వెగడం కష్టం అని మొత్తుకున్నాడు. లక్ష్మణుడి పాత్రలో కాంతారావు ఎంత బాగా రాణించారో అందరికీ తెలుసు. ఆ ఏడాది జాతీయ బహుమతుల్లో ఉత్తమ సహాయ నటుడు అవార్డు కూడా ఆయనకే వచ్చింది. ఇవన్నీ కాంతారావు తన ఆత్మకథలో రాసుకున్నారు. ఇవి చూస్తే ఎన్టీఆర్ తనకి ఆత్మీయంగా తోచిన వారి కోసం ఎంతైనా సహాయపడేవారు అని తెలుస్తుంది. ఎటొచ్చి తన పట్ల వినయ విధేయులతో ఉండాలి, అది ఆయన కోరుకునేది. అట్లా ఉంటే గనక ఇంక అసలు ప్రాణం పెట్టేస్తారు అని చెప్పుకున్నారు. అండ్ అలాగే 1957లో పాండురంగ మహత్యం నవంబర్లో రిలీజ్ అయిన తర్వాత గురుతుల్యులైనటువంటి కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ తన సొంత బ్యానర్లో సీతారాముల కళ్యాణ గాథను సినిమాగా తీద్దామని అనుకున్నారు. కేవీ కూడా సరేనన్నారు. ఎన్టీఆర్ రాముడిగా, ఎస్వీఆర్ రావణుడిగా నటిస్తారని కేవీ ప్రకటించేశారు కూడా. సరిగ్గా అదే టైంకి ఎన్టీఆర్కి సన్నిహితుడైన ధనేకుల బుచ్చి వెంకటకృష్ణ చౌదరి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఒక పుస్తకం తీసుకొచ్చారు. శివపురాణము ఇలాంటి గ్రంథాల నుంచి సేకరించిన సమాచారంతో రావణ కథని చెప్పారు దాంట్లో. దాంతో ఎన్టీఆర్కి రావణ పాత్ర మీద కొంచెం బాగా ఇష్టం పెరిగింది. కేవీ రెడ్డిని కలిసి తన పాత్ర వేస్తానడంతో ససేమిరా వీల్లేదు అన్నారు కేవీ. రాముడిగా కృష్ణుడిగా పేరు తెచ్చుకున్న నిన్ను రాక్షస పాత్రలో చూడరు అని అన్నారు. ఎన్టీఆర్ మొండి పట్టు పట్టడంతో కేవీ తప్పుకున్నారు. సీతారామ కళ్యాణం 1961 రిలీజ్కి ఎన్టీఆర్ తనే దర్శకత్వం కూడా చేశారు. దీనికి సంబంధించి పులగన్ చిన్నారాయణ అనే ఒక జర్నలిస్టు కమ్ రచయిత ఆయన ఆనాటి ఆనవాళ్ళు అనే ఒక పుస్తకం రాశారు. దాంట్లో ఇలా రాశారు, దీన్ని చూసి ఇన్స్పైర్ అయి మేబీ అయి ఉండొచ్చు, ఎన్టీఆర్ బయోపిక్లో అది పెట్టేశారు. కానీ అదే పుస్తకంలో 6 పేజీల తర్వాత ఇంకొక మ్యాటర్ ఉంది. భూ కైలాస్ 1958 రిలీజ్, దాంట్లో అందమైన రావణుణ్ణి చూసి ప్రేక్షకులు అమితంగా ఆదరించారని, ఆ పాత్ర మీద ఎన్టీఆర్కి మోజు తీరక ఈ సినిమాలో కూడా వేశారు అని. 1958లో భూ కైలాస్ రిలీజ్ అయిందంటే 57లో షూటింగ్ జరిగినట్టే కదా. మరి ఇందాక మనం అనుకున్నటువంటి ఆ సంభాషణ ఏదైతే ఉందో అది 1957 నవంబర్లో జరిగింది. ఎన్టీఆర్ అప్పటికే రావణ పాత్ర వేసేశాక రాక్షస పాత్రలో నేను చూడరు అని కేవీ ఎలా అంటారు అంటే మాత్రం ఎన్టీఆర్ వాదించకుండా ఎలా ఉంటారు. అందుకని మేబీ పై సంఘటన కల్పితమేమో అని ఒక చిన్న డౌట్. అంటే ఎన్టీఆర్ని ఎలివేట్ చేసే ప్రయత్నంలో బయోపిక్ రచయిత తారీఖులు సరిగ్గా చూసుకోలేదేమో అని నాకు డౌట్. ఇక సీతారామ కళ్యాణం సినిమాతోటి ఎన్టీఆర్ మనకు ఒక అద్భుతమైనటువంటి ఛాయాగ్రాహకుడిని పరిచయం చేశారు. అది కూడా ఇంకొక సినిమాటోగ్రాఫర్ వ్యసనం వల్ల. ఎన్టీఆర్ తన సినిమాలన్నిటికీ రెహమాన్నే కెమెరామెన్గా పెట్టుకునేవారు, ఈ సినిమాకి ఆయనే. అయితే రెహమాన్కి గుర్రె పందాల పిచ్చి కొంచెం ఎక్కువ. షూటింగులు ఎగ్గొట్టి మరీ ఏ ఊళ్ళో హార్స్ రేసులు ఉంటే ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయేవారు. సీతారామ కళ్యాణం ఓపెనింగ్ రోజు కూడా అలాగే చేశారు. ఎన్టీఆర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. సరిగ్గా అదే టైంకి రవికాంత్ ఆయన దగ్గరకు వచ్చారు. అతను బాబుభాయ్ మిస్త్రీ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ తనకి కెమెరామెన్గా ఛాన్స్ ఇవ్వమని చాలా రోజుల నుంచి వెంటపడుతున్నాడు. వెంటనే అతన్ని కారెక్కించుకుని స్టూడియోకి తీసుకెళ్ళి అప్పటి దృశ్యాన్ని షూట్ చేయమని చెప్పారు. ఆ రోజు ఏదైతే వాళ్ళు అనుకున్నారో స్కెడ్యూల్ ప్రకారం దాన్ని అది సాటిస్ఫాక్టరీగా రావడంతో అతన్నే తన సినిమాకి కెమెరామెన్ అని ప్రకటించారు. ఆ సినిమాలో చాలా ట్రిక్ షాట్స్ని అద్భుతంగా తీశాడు అతను. ఇక అప్పటి నుంచి వరకట్నం వరకు ఎన్టీఆర్ సొంత సినిమాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ తనే కెమెరామెన్. ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత. Thank you.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం
వెన్నెలతో.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల్ చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో నేను రవికాంత్ అనే కెమెరామెన్ గురించి చెప్తున్నాను. బాబుభాయ్ మిస్త్రీ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన అతను ఎన్టీఆర్ గారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేశారంట నాకు ఛాన్స్ ఇవ్వాలి అని. సరే అతన్ని ఆ రోజు షూట్ చేయమని చెప్పి చెప్పారు. సీతారామ కళ్యాణం ఓపెనింగ్ రోజు ఏదైతే షాట్ ఉందో అది అద్భుతంగా తీయడంతో ఆ తర్వాత అప్పటి నుంచి వరకట్నం వరకు ఎన్టీఆర్ సొంత సినిమాలు అన్నిటికీ అతను పనిచేశాడు. ఇంకా చాలా సినిమాల్లో కూడా తన పాటవాన్ని చూపించాడు, ప్రతిభా పాటవాన్ని. ట్రిక్ ఫోటోగ్రఫీకి మారుపేరుగా బాగా పేరు సంపాదించాడు. తర్వాత హిందీ ఫీల్డ్కి వెళ్ళి దర్శకుడిగా కూడా రాణించాడు. సీతారామ కళ్యాణంలో ఎన్టీఆర్ కాంతారావుకి నారదుడిగా, శోభన్ బాబుకి లక్ష్మణుడిగా అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయన ప్రోద్బలంతో ఆయన రిలేటివ్ అయిన పుండరీకాక్షయ్ తీసిన కృష్ణావతారం మూవీలో, అది 1967, కాంతారావుకి నారదుడిగా వేషం ఇచ్చారు. అయితే ఆయనకేదో చిన్న హర్డల్ లాంటిది ఏదో వచ్చింది, చిన్న అవాంతరం వచ్చి చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారు. దాంతో నిర్మాత పుండరీకాక్షయ్య ఆ పాత్రకి శోభన్ బాబు ఆర్ హరినాథ్ని తీసుకుందామన్నారు. ఎన్టీఆర్ శోభన్ బాబుకి ఇమ్మనమని అన్నారు. కానీ నారద పాత్ర అనగానే శోభన్ బాబు ఇష్టపడలేదు. కావాలంటే అర్జునుడు వేస్తాను అన్నారు. అది రామకృష్ణకి ఇచ్చాము, ఇది నువ్వు వెయ్యి అని నిర్మాత ఒప్పించారు. ఫస్ట్ రోజు షూట్ తర్వాత డైరెక్టర్ కూడా మెచ్చుకోవడంతో శోభన్ బాబుకి ధైర్యం వచ్చింది. ఇక అప్పటి నుంచి తన పాత్ర లెంత్ పెంచమని కోరడం మొదలుపెట్టారు. సో అలాగే ఎట్లాగూ బాగా చేస్తున్నారు కదా అని చెప్పి దాన్ని పెంచారు కూడా. కృష్ణరాయవారం సీన్ కోసం అని చెప్పి దర్బార్ సెట్లో 15 రోజులు షూటింగ్ ప్లాన్ చేశారు. శోభన్ బాబు ఏమో నన్ను కూడా ఈ సీన్స్లో ఇరికించండి అని అడగడం వల్ల మూనుల పక్షాన కూర్చున్నట్టు కల్పించారు. కృష్ణుడిగా వేస్తున్న ఎన్టీఆర్ ధృతరాష్ట్రుడితోటి డైలాగ్స్ చెప్పి కాసేపు అటు ఇటు చూసి నారదుడి వంక తిరిగి నారదమునీంద్రులు అని డైలాగ్ చెప్పారు. నిజానికి ఆ డైలాగ్ స్క్రిప్ట్లో లేదు, కానీ తోటి ఆర్టిస్ట్ని ఎలివేట్ చేసి ప్రేక్షకుడి దృష్టి వాళ్ళ మీద పడేలా చేయడానికి ఎన్టీఆర్ అలా చెప్పారు. ఇక ప్రతిభ పిక్చర్స్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఘంటసాల బలరామయ్య ఏఎన్ఆర్కి గాడ్ ఫాదర్. నిజానికి ఏఎన్ఆర్ తెర మీద కనబడినది ధర్మపత్ని, బట్ దాంట్లో అది నలుగురు కుర్రాళ్ళలో ఒకళ్ళ కనపడతారు, ఎవరికి పెద్దంత గుర్తు కూడా ఉండదు. బలరామయ్య తీసిన సీతారామ జననం 1944 దాంట్లో రాముడి పాత్రతో గుర్తింపు వచ్చింది. ముగ్గురు మరాఠీలు 1946 దాంతో ఫేమ్ వస్తే బాలరాజు 1948 తోటి హీరో స్టేటస్ వచ్చింది. సో 41 నుంచి 48 వరకు కొద్ది స్ట్రగుల్ అనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఆయన తీసిన శ్రీ లక్ష్మమ్మ కథ 1950 అది హిట్. ఆ తర్వాత స్వప్నసుందరి 1950లో అది హిట్టే. ఇంకా ఏఎన్ఆర్ వీటి తర్వాత చిన్న కోడలు అనేటటువంటి ఒక సాంఘిక సినిమాలో జిఎన్ స్వామిని హీరోగా పెట్టి తీస్తే ఎవరు మన ఘంటసాల బలరామయ్య గారు తీస్తే అది అసలు ఆడలేదు. జిఎన్ స్వామి అనే అతన్ని హీరోగా పెట్టి తీశారు. దాంతో మళ్ళీ జానపదాల వైపు మళ్ళీ రేచుక్క ప్లాన్ చేశారు. ఏఎన్ఆర్ని పిలిచి ఈ స్టోరీ చెప్తే తప్పకుండా చేస్తాను, అయితే ఏవిఎం వాళ్ళకి కాల్ షీట్స్ ఇచ్చాను, మీరు షూటింగ్ ఎప్పుడో చెప్తే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటాను అన్నారు. నా ఇష్టం వచ్చినప్పుడు షూట్ చేస్తాను, నేను ముందుగా అయితే చెప్పలేను అని అన్నారు బలరామయ్య. మరీ ఎప్పుడనుకుంటే అప్పుడు షూట్ చేయండి, కానీ అది ఎప్పుడో కాస్త ముందు చెప్పండి, వేరెవ్వరికి ఇంకా డేట్స్ ఇవ్వకుండా నేను మీకే ఇస్తాను అన్నారు. ఆయన మాటలో లాజిక్ ఉన్నా కూడా తను పెంచిన మొక్క ఇలా మాట్లాడడంతో బలరామయ్య గారికి కొంచెం ఈగో హర్ట్ అయింది. వెంటనే ఏఎన్ఆర్ని పంపించేసి ఎన్టీఆర్కి కబురు పెట్టారు. ప్రతిభ గురించి తెలిసిన ఎన్టీఆర్ వెంటనే సరేననేశారు. అయితే ఆ సినిమా ఒక 3 రీల్స్ అయిపోయిన తర్వాత బలరామయ్య గారికి గుండెపోటు వచ్చి చనిపోయారు. అది పి పుల్లయ్య గారు ఆ మూవీని పూర్తి చేశారు. తనకి లైఫ్నిచ్చిన నిర్మాత ఆఖరి చిత్రంలో ఒక్క సీన్లో కూడా నేను లేనే అనే ఉద్దేశంతో అక్కినేని ఒక చిన్న గెస్ట్ రోల్ వేశారు. కన్యాశుల్కంలో గిరీశం పాత్ర, చింతామణిలో బిల్వమంగళుడి పాత్ర కూడా ఏఎన్ఆర్ తిరస్కరించిన తర్వాతే ఎన్టీఆర్కు వచ్చినాయి. అయితే అరే వాళ్ళెవరికో ఆఫర్ చేసింది కదా, నేను ఎందుకు, నాకు ఫస్ట్ నా దగ్గరికి అయితే రాలేదు కదా రోలు, ఇప్పుడు ఎవరో రిజెక్ట్ చేసిందని నేను ఎందుకు తీసుకోవాలి అని ఎన్టీఆర్ ఎప్పుడు అనుకోలే. ఎవరన్నా రిజెక్ట్ చేయండి, నా దగ్గరకు వచ్చింది, వచ్చినప్పుడు నేను చేస్తే బాగుంటుందని అనిపిస్తే చేసేయడమే తప్ప ఇంతకుముందు ఇది ఎవరు చేశారు, ఎవరు రిజెక్ట్ చేశారు, మీరు ఇంతకుముందు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, అయితే ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు వద్దంటే వచ్చారంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదన్నమాట, ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. ఇది నిజంగా అప్పటి వాళ్ళకే అట్లా ఉన్నది కాబట్టే ఇప్పుడు ఎవరికి అట్లా లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఇప్పుడు స్టోరీలు ఇట్లా రాసుకోవడము ఇవన్నీ కూడా లేవు కదా. సెట్ మీదకి వెళ్ళిపోయి ఏం తోస్తే అది తీసేయడం, నాలుగు వాట్సాప్ జోకులు, నాలుగేమో జబర్దస్త్ జోకులు. అసలు అవే వాట్సాప్ జోకులు అనుకోండి, అది వేరే విషయం. ఒక ఫార్మాటు, నాలుగు హోరెత్తించే పాటలు, ఒక ఐటమ్ సాంగు, ఫైట్ మాస్టర్స్ తోటి కొంచెం మంచి గట్టిగా కంపోజ్ చేసి, గట్టిగా అంటే ఎట్లా అంటే ఒక్కడు కొడితే 100 మంది అలా గాల్లోకి ఎగరాలి, అలాంటి కొన్ని ఫైట్లు ఫినిష్. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న హీరోయిన్ అర్థం పర్థం లేకుండా వెకిలిగా నవ్వుతూ ఉంటుంది, అయిపోయింది. ఈ రోల్ కోసం ఎవరి దగ్గరకన్నా వెళ్ళడం, వాళ్ళు రిజెక్ట్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు కదా, అదనమాట. వరుసబెట్టి అంకెల్ చదువుకుంటూ చంపుకుంటూ పోతే ఒక హీరో, తొడగొట్టి అదంటే సుమోల దగ్గర నుంచి అన్ని గాల్లో లేస్తే ఒక హీరో. మనుషులు మనుషులే ఎగిరిపోయి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పడుతూ ఉంటే ఇంకో హీరో. ఇట్లా ముందే ఈ షాట్లు చెప్తారు కాబట్టి వాళ్ళు కూడాను సరే ఓకే నాకు ఓకే అని అనేస్తారు. ఇలా ఉంది పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో మనం ఇప్పుడు బాగా ఆలోచించి, అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మనం అంటే బాగా ఆలోచించి, అసలు అదివరకు ఎట్లా ఉండేది ఫిల్మ్ ఇండస్ట్రీలో డిసిప్లిన్ కానీ లేకపోతే ఆ సుహృద్భావం కానీ ఇప్పుడు ఎలా ఉన్నది అని కనుక బేరీస్ వేసుకుంటే, మళ్ళీ అంటే చక్రం కదా, ఎప్పుడు పైన పైకెళ్ళింది ఏదైనా సరే కిందకి రాక తప్పదు. సో అట్లా అనుకుంటే కనుక మళ్ళీ అలాంటి రోజులు కనుక వస్తే చాలా లో బడ్జెట్లో చాలా మంచి మంచి సినిమాలు అయిపోతాయి, ఈగో ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా. మల్టీ స్టారర్స్ కానీ, ఎన్టీఆర్ ఏమన్నా రెండు పిల్లర్స్ అని ఇప్పటికీ అందరూ ఒప్పుకుంటారు, కానీ వాళ్ళిద్దరూ కలిసి చేసిన మల్టీ స్టారర్స్ ఎన్నున్నాయి? అంత టాప్ వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా చేస్తున్నారు అసలు మల్టీ స్టారర్స్? ప్రతి వాళ్ళకి ఈగో ప్రాబ్లం. మళ్ళీ దాన్ని ఏంటి, వాళ్ళకెన్ని డ్యూయట్లు ఉన్నాయి, నాకెన్ని డ్యూయట్లు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని ఫైట్లు ఉన్నాయి, నాకెన్ని ఫైట్లు ఉన్నాయి, ఇట్లా చూసుకోవడమే. ఆ లెక్కలో కొంచెం తేడా వచ్చినా ఇప్పుడు మనకంతా సినిమా ఈజ్ నథింగ్ బట్ హీరో ఎలివేషన్. ఇప్పుడైతే గుచ్చి షూస్ వేసుకోవాలి, అవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి, ఇట్లాగే ఉన్నాయి అన్నీను, కాబట్టి తేడా వస్తుంది. ఇంకా ఈ విషయంలో చెప్పాలంటే వెంకటేష్ చాలా ఫార్ బెటర్. అసలు అతను ఏ పాటి ఈగోస్ లేకుండా ఏ హీరోతో అయినా సరే అతను టమాటా లాంటి వాడు అనమాట, ఏ హీరోతో అయినా సరే జెల్ అయిపోతాడు. పవన్ కళ్యాణ్, తర్వాత వరుణ్ తేజ్, తర్వాత చాలామందితో మహేష్ బాబు పర్ఫెక్ట్ మల్టీ స్టారర్స్ చేశాడు. ఏదో మామూలుగా చిన్న హీరోస్తో కాకుండా పర్ఫెక్ట్ మల్టీ స్టారర్స్ చేశాడు. నాకు అందుకే కొద్ద గొప్ప ఉన్న వాళ్ళలో కాస్త బెటర్ అనిపిస్తాడు తను. సరే, మనం ఇంతకీ ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయాం? సో అలా ఎటువంటి ఈగోస్ లేకుండా, ఎవరి దగ్గరకు వెళ్ళిన పాత్ర వాళ్ళు రిజెక్ట్ చేశాక నా దగ్గరకు వచ్చారనేది లేకుండా, ఎన్టీఆర్ ఎవరైనా పాత్ర ఒకటి ఇస్తే తనకు నచ్చితే ఖచ్చితంగా చేసేవాడు. ఇంకా బోలెడ్ విషయాలనే చెప్తాను చిన్న విరామం తర్వాత.
లేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. తావి లేని పువ్వు విలువ లేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. లేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా రంగులేను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే నాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమేని హొయలు నీలోని వగలు నాలో నగిలిగించలిడగా అది నిజములే
నీవు లేని నేను లేని లేనులే లేనులే
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైన ధర్మస్వరూపం అయినటువంటి రామచంద్రమూర్తి గురించి నేను అంటే నందనాచార్య మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నమోస్తు రామాయ. భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మై ఇండి మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జె బెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ఆ విధంగా ఎవరికి వచ్చిన పాత్రలైనా సరే రిజెక్ట్ అయిన తర్వాత అది ఎవరికి వెళ్ళింది అనేది మనకు అనవసరం. మనము చెయ్యాలా వద్దా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ అని అనుకుంటారు ఎన్టీఆర్ అని చెప్పాను కదా. సో ఎలాంటి ఈగోస్ లేకుండా యాక్సెప్ట్ చేస్తారు. చాణక్య చంద్రగుప్త మూవీకి వచ్చేసరికి ఎన్టీఆర్ ఫస్ట్ అనుకున్న పేరు చాణక్య శపథం. తను చాణక్యుడిగా బాలకృష్ణ ఏమో చంద్రగుప్తుడిగా చేద్దాము అని తీయాలని అనుకుని స్క్రిప్ట్ కూడా అలాగే రాయించారు. అయితే అనుకోకుండా దాంట్లోకి ఏఎన్ఆర్ వచ్చారు, దాంతో స్క్రిప్ట్ మారిపోయింది. సరే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య ఎటువంటి విభేదాలు లేవు, సమస్య పోయినాయి అని అనుకుని అనుకుంటారు జనాలు కూడా అన్న ఉద్దేశంతో. పైగా నిజంగానే ఉన్నాయి కొద్ది గొప్ప, అవన్నీ కూడా సమస్య పోయిన తర్వాత తన సొంత సినిమాలో ఏఎన్ఆర్కి పాత్ర ఇవ్వాలి అని అనుకున్నారు ఎన్టీఆర్. కర్ణ మూవీ తీస్తూ కృష్ణుడి పాత్ర ఆఫర్ చేశారు కూడా, ఏఎన్ఆర్ ఏమో వద్దన్నారు. పోనీ కర్ణ వేస్తారా అంటే అది వద్దన్నారు. మరి ఎలా అంటే మీ చాణక్య శపథంలో వేస్తాను అన్నారు ఏఎన్ఆర్. నేను చాణక్యుడు, మీరు చంద్రగుప్తుడు వేస్తే వెరైటీగా ఉంటుంది అన్నారు ఎన్టీఆర్. ఆ ప్రయోగాలు వద్దు, నేనే చాణక్యుడు, మీరే చంద్రగుప్తుడు అని అన్నారు ఏఎన్ఆర్. అయితే స్క్రిప్ట్ మార్పించాలి, దానికి టైం పడుతుంది అని అనుకుని కర్ణాన్ని ముందుకు తెచ్చారు. కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం తీస్తున్నారని తెలిసి 1977 సంక్రాంతి కల్లా విడుదల చేయాలన్న పట్టుదలతో 4 గంటల 7 నిమిషాల సినిమాని 43 రోజుల్లో షూట్ చేశారు. కర్ణ సూపర్ హిట్ అయింది. అదే ఏడాది వచ్చిన చాణక్య చంద్రగుప్త జస్ట్ యావరేజ్. ఈ విశేషాలన్నీ కూడాను పులగం చిన్నారాయణ గారి ఆ పుస్తకం ఉంది కదా, దాంట్లో ఉన్నాయి. సో ఇహ ఆయన చాలా విషయాల్లో ఎట్లా ఉన్నారు, ఏంటి ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, లేకపోతే ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడాను పులగం చిన్నారాయణ గారు రాసుకున్నారు. ఆయనలాగే జర్నలిస్టు సినిమా పిఆర్ఓ అయినటువంటి వి ప్రమోద్ కుమార్ తెర వెనక తెలుగు సినిమా అనే పుస్తకంలో సర్దార్ పాపారాయుడు మూవీ గురించి ఒక విశేషం రాశారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మించిన ఆ మూవీలో ఎన్టీఆర్ డబుల్ రోల్. ఆ మూవీ ఆయనకి బాగా నచ్చింది. సో షూటింగ్ ఇంకా క్లైమాక్స్కి వచ్చేస్తోంది అనుకున్నప్పుడు తనే ప్రొడ్యూసర్ అయితే బాగుంటుంది అని అనిపించింది. ఇప్పటిదాకా ఆయన షూటింగ్కి 40 లక్షలు ఇస్తాను, పిక్చర్ పూర్తి చేసుకుంటాను, ఇస్తారా అని ప్రొడ్యూసర్కి కబురు పంపారు. క్రాంతికుమార్ అది విని నవ్వేసి ఊరుకున్నారు. నెక్స్ట్ రోజు షెడ్యూల్, ఇంకా క్లైమాక్స్ అదే రోజు ఆఖరి రోజు. ఇక స్వయంగా చెప్పాలేమో అనుకుని ఎన్టీఆర్ రేటు 4 లక్షలు పెంచి 44 లక్షలు ఇస్తాను అని అన్న నిర్మాత ఏమీ చెప్పట్లేదు అని జోక్గా అన్నట్టు అన్నారు. వెంటనే క్రాంతి సార్ 2-3 రోజుల్లో హైదరాబాద్లో ఇంటికి వచ్చి ఈ విషయం మాట్లాడతాను అని చెప్పి అలాగే వెళ్ళి మీతో కనీసం ఒక సినిమా అయినా చేయాలని ప్రతి నిర్మాతకి ఉంటుంది, ఆ క్రెడిట్ నాకు ఉండాలని కోరిక, సినిమా బాగా వస్తుంది, నాకు 2 కొడుకులు, పాపారాయుడు నెగిటివ్ వారికి ఓ స్థిరాస్తిగా ఉంటుంది, మీరు నా బిడ్డలను ఆశీర్వదిస్తే అన్నారు. అనేక మంది బిడ్డలున్న ఎన్టీఆర్ ఒక క్షణం ఆలోచించి సరే అలా కానియండి అని తేల్చేశారు. సో కేవలం క్రాంతికుమార్కు ఉన్న 2 పిల్లలకి ఈ సర్దార్ పాపారాయుడు అనే మూవీ నెగటివ్ అనేది, ఐ మీన్ మూవీ ఆ రీల్ అనేది ఒక ఆస్తిగా స్థిరాస్తిగా ఇవ్వాలి అని అనుకుని తీశాను తప్ప ఒకవేళ అలా డబ్బులు కోసం కాదు అని చెప్పేసరికి ఇంకేం మాట్లాడలేకపోయారు. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటాను అని ఎన్టీఆర్ సభాముఖంగా చేసిన ప్రకటనకి ఈ ప్రమోద్ కుమార్ ప్రత్యక్ష సాక్షి. ఆ విషయాన్ని కూడా ఆయన ఆ పుస్తకంలో రాశారు. మేజర్ చంద్రకాంత్ 100 డేస్ సెలబ్రేషన్ సభని మోహన్ బాబు తిరుపతిలో ఏర్పాటు చేశారు. హిందీ యాక్టర్ సునీల్ దత్ దానికి అధ్యక్షుడు. వేదిక మీద చంద్రబాబు నాయుడు, దేవి వరప్రసాద్, మోహన్ బాబు ఉన్నారు. ప్రజల చప్పట్ల మధ్య ఎన్టీఆర్ వేదిక మీదకి రాగానే అప్పటికే కూర్చున్న వాళ్ళల్లో కొంచెం ఒక రకమైన ఆందోళన కనపడింది. వేదిక మీద ఓ మూల చేరి ఎన్టీఆర్ని చుట్టుముట్టి కాస్త సీరియస్గానే మాట్లాడారు. ఎన్టీఆర్ అసహనం ప్రదర్శిస్తూనే ఉపన్యాసం ఇవ్వడానికి మైకు ముందుకు వచ్చారు. వచ్చి నేను తీసుకున్న నిర్ణయాన్ని మీ అంగీకారం కోసం మీ ముందు ఉంచుతున్నాను. ఇటీవల నేను సుస్థిపడి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం చేరిన సమయంలో ఓ స్త్రీమూర్తి కంటికి రెపలా కాపాడి సపర్యలు చేసి నన్ను స్వస్థుణ్ణి చేశారు. ఆమెకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. జీవిత చరమాంకంలో ఉన్న నాకు తోడుగా నిలిచిన ఆ వ్యక్తిని అంటూ ఆవేశంతో మైకు వదిలి స్టేజ్ చివరి వరకు నడిచారు. మోహన్ బాబు ఆయన్ని పట్టుకొని మళ్ళీ మైక్ వరకు నడిపించారు. ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఆ స్త్రీమూర్తి ఇక్కడే ఉన్నారు, పేరు లక్ష్మీ పార్వతి, ఆమెను నా జీవిత భాగస్వామిగా చేసుకోదలిచాను, మీ అంగీకారంతో ఆశీస్సులతో అంటూ స్టేజ్ ముందు మొదటి వరుసలో ఉన్న లక్ష్మీ పార్వతిని లేచి నిలబడమన్నారు. సభలో ఒక్క క్షణం పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ నెక్స్ట్ మినిట్ చప్పట్లు, కరతాళ ధ్వనులు, జై ఎన్టీఆర్ అని కేకలు వినపడ్డాక ఆయనకి ఆవేశం తగ్గి నెమ్మదించారు. తర్వాత సభ స్టార్ట్ అయింది. నెక్స్ట్ రోజే హైదరాబాద్ ఇంటికి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి కలిసి వెళ్ళారు. షిరిడి సాయిబాబా విగ్రహం సమక్షంలో పెళ్లి చేసుకోవడం, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పూర్తి కావడం జరిగినాయి. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ జీవితంలో మరో చాప్టర్ అనేది స్టార్ట్ అయింది. ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని అప్స్, కొన్ని డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటన్నిటిని కలుపుకుంటూ వెళ్ళడమే జీవితం. వాటన్నిటిని తట్టుకొని నిలబడగలగడమే జీవితం. అలా చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ఎన్నున్నాయి అనేది లెక్కేయడం మానేసి ముందు అసలు ఏంటి, ఎలా ఉంది ప్రోగ్రెస్, ఇట్ మైట్ బి గుడ్ ఆర్ బ్యాడ్, స్టాండ్ స్టిల్గా అయితే లేదు కదా, సంథింగ్ ఈజ్ మూవింగ్, మంచికో చెడుకో ఎటో అటువైపు అనేటటువంటి ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో అది మనిషిని ఎప్పుడైనా సరే నిద్రాణమై ఉన్నటువంటి, అది ఏదైనా సరే ఒక టాలెంట్ అయి ఉండొచ్చు లేదా ఒక కోరిక అయి ఉండొచ్చు, ఏదైనా సరే అది మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగినప్పుడే, మనలో ఉన్న దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగినప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
మారి సరస కుజేరా కోర కంట చూ జోక్యం చూసావా ఓ చుక్కల నెల రాజా పిల్ల మెచ్చే సొగసు అడవి పాలు గావిస్తాడు అపురూపంగా అల్లను మెల్లను లాలిస్తాడు చోద్యం చూసావా ఓ చుక్కల నెల రాజా చోద్యం చూసావా చుక్కల నెల రాజా.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్చ వెన్నెల, చిత్రం బడారవి చిత్రం కార్యక్రమానికి. సో అసలు మరి మూవీస్ గురించి ఓ తెగ చెప్పేసుకుంటున్నాం, కానీ అసలు తనకి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది, అసలు ఎమర్జెన్సీని ఆయన వ్యతిరేకించడం అనేది ఎలా అసలు సాధ్యపడింది, ఇలాంటివి మామూలుగా అయితే ఇలాంటి క్వశ్చన్ రాదు. ఎందుకంటే టీడీపీ పార్టీ పెట్టే వరకు కూడా ఎన్టీఆర్ ఎలాంటి రాజకీయ అవగాహనని బహిరంగంగా ఎప్పుడు బయట పెట్టలేదు, ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఒక్కవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా సరే సినిమా సెట్ మీద ఎవరైనా మాట్లాడుతూ ఉన్నా కూడా పాలిటిక్స్ అవెందుకు బ్రదర్ మనకి అనేవారని రావి కొండలరావు గారు ఒకసారి రాశారు. ఏఎన్ఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినా మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకులతో రాసుకుని పూసుకుని తిరిగేవారు. చాలామంది నాయకులతో ఆయనకి మంచి హెల్త్ రిలేషన్స్ ఉండేవి. మద్రాస్ బయట ఏదైనా సోషల్ ఫంక్షన్స్ కానీ, అంటే కాలేజెస్లో ఏదైనా స్పీచ్లు ఇవ్వడం లేకపోతే ఏదైనా ఇనాగ్రేషన్లు అలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళి సాధారణ జనంతో కలిసేవారు. ఎన్టీఆర్ అయితే మద్రాస్ వీడిచి వెళ్ళడానికి ఇష్టపడేవారు. తెలుగు ప్రాంతాల్లో అవుట్డోర్లకు వెళ్ళడం చాలా ఆలస్యంగా స్టార్ట్ చేశారు. ఫంక్షన్స్కి వెళ్ళడం అంటే వేస్ట్లే అనుకునేవారు. నటుడికి పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్ ముఖ్యమనే వాదనని ఒప్పుకునేవారు కాదు. పత్రికా రిపోర్టర్లు వచ్చి మీ ఫోటో తీసుకొనివ్వండి అంటే, మా పత్రికకి ముఖచిత్రంగా వేసుకుంటామనంటే దానివల్ల నా సినిమాకి ఎక్కువ టికెట్లు తెగుతాయా అని అడిగేవారు. పత్రికలకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వారు ఏదైనా విషయం మీద తన ఆలోచనలు వ్యాసాల ద్వారా పంచుకోవడం, ఇవన్నీ చాలా చాలా తక్కువ. ఆ వచ్చిన కొన్ని విజయ చిత్రాల్లో వచ్చినాయి. అదే ఏఎన్ఆర్ అయితే ఆ అక్కినేని, ఆ ఆలోచనలు అని, లేదా అంటే ఇంకోటని ఇంకోటని ఏదోటి వ్యాసాలు రాస్తూ ఉండేవారు. పత్రికలు వాళ్ళతో కాస్త కలుపుగోలుగా మాట్లాడేవారు. ఎన్టీఆర్ ఎంతసేపు సినిమాలకు సంబంధించిన పనే చూసుకునేవారు. మూవీ ఫంక్షన్స్కే హాజరయ్యేవారు. అసలు ఆయన పత్రికలు ఏమైనా పెద్ద చదివేవారా, రాజకీయ విషయాలు తెలుసుకునేవారా అనేది కూడా కొంచెం డౌట్ అనే చెప్పచ్చు. పార్టీ పెట్టినప్పుడు నేను ఇప్పటి వరకు పత్రికలే కాదు సినిమా స్క్రిప్టులు తప్ప వేరేవి చదవలేదు అని చెప్పుకున్నారు. దాన్ని పట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు చాలాసార్లు వెక్కిరించారు, ట్రోల్ చేశారు కూడా. అది అతిశయక్తే కావచ్చు, పేపర్ బొత్తిగా చదవలేదని అనుకోవడానికి లేదు. ఏదైనా పై పైన సంగతులు ఏమైనా హెడ్లైన్స్ లాంటివి చదివి తెలుసుకుంటూ ఉండుండొచ్చు. మూవీ ఇండస్ట్రీలో చాలామందికి రాజకీయాలతో అనుబంధం ఉంది. ప్రజానాట్య మండలి పేరుతో ప్రదర్శనలు ఇచ్చే కమ్యూనిస్ట్ రచయితలు, కళాకారుల మీద పోలీసులు కేసులు పెట్టినప్పుడు వాళ్ళంతా కూడా మూవీ ఇండస్ట్రీకి తరలొచ్చేశారు. నాగయ్య వంటి వారు కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చారు. జగ్గయ్య కాంగ్రెస్ తరఫున ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. వల్లం, నాగభూషణం ఇలాంటి వాళ్ళందరూ కూడాను కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారు. ఇంకా మన శ్రీశ్రీ గారి సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. తెలుగు రంగం మద్రాసులో ఉండగా ఎప్పుడూ కూడాను లైమ్లైట్లో ఉండే తమిళ నటినట్లయితే దాదాపు ప్రతి ఆర్టిస్ట్కి ఏదో ఒక పార్టీతోటి ఖచ్చితంగా అనుబంధం ఉండేది. ఇట్లాంటి ఒక అట్మాస్ఫియర్లో కూడా ఎన్టీఆర్ రాజకీయాలకి దూరంగానే ఉన్నారు. అలా ఎన్నాళ్ళు అంటే ఒక 60 ఏళ్ళు గడిచాక పార్టీ పెట్టినప్పుడు జనాలందరికీ అనుమానం వచ్చింది. ఈయనకి ఏం తెలుసని మూవీ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్లోకి వస్తున్నాడు అని. అందరూ అదే కదా అనుకునేది. ఇప్పుడు ఎవరైనా సరే మూవీ ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్ని వదిలిపెట్టి పాలిటిక్స్లోకి వస్తున్నాడంటే ఏమొచ్చని, అసలు ఏం తెలుసు ప్రజల సమస్యల మీద ఏ పాట అవగాహన ఉందని వస్తున్నాడు అనే డౌట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఆ డౌట్స్ని నివృత్తి చేయడానికి అన్నట్టు ఈనాడు పేపర్ ఎంవీఆర్ శాస్త్రి ఒక ఆయన, అంటే ఆ తర్వాత ఆయన ఆంధ్రభూమికి ఎడిటర్ అయ్యారు, ఆ తర్వాత రామానుజన్ అనే ఇద్దరు జర్నలిస్టుల్ని ఎన్టీఆర్ దగ్గరికి ఇంటర్వ్యూ కోసం పంపించారు. ఆ రోజు ఎన్టీఆర్ ఏదైతే చెప్పిన, వ్యక్తీకరించిన, ఎక్స్ప్రెస్ చేసిన రాజకీయ అపరిపక్వత చూసి నివ్వెరపోయాము అని చెప్పి వాళ్ళు తర్వాత రోజుల్లో చెప్పుకున్నారు. ఇంటర్వ్యూని యథాతథంగా కాకుండా మేనేజ్మెంట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది అప్పుడు ప్రచురించారంట. పొలిటికల్లీ అంత అంటే అవగాహన లేమితోటి ఇమ్మెచ్యూర్గా మాట్లాడారు పొలిటికల్ పరంగా చూసుకుంటే అని వాళ్ళిద్దరూ ఆ తర్వాత చాలా మేనేజ్ చేయాల్సి వచ్చింది ఇంటర్వ్యూలో మాకు తగ్గట్టుగా వేసుకోవడానికి అని చెప్పారు. ఇక బహిరంగ సభల్లో ఇలాంటి దిద్దుబాట్లు కుదరవు కదా. ప్రకాశం గారి గురించో ఎవరి గురించో ఏదో పొరపాటు మాట్లాడారు. వెంటనే కాంగ్రెస్ వాళ్ళు దుర్యోధనుడు మయసభను ప్రవేశించి కాల్జారు పడ్డాడని వాళ్ళేమో గేల్ చేయడం స్టార్ట్ చేశారు. మామూలుగానే రాజకీయ నాయకులు ఒక పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని ఎంత గొప్పగా చేస్తున్నా సరే ట్రోలింగ్ చేయడం అనేది సర్వసాధారణం. మరి అలాంటిది ఇలా కొద్ది గొప్ప ఎక్కడన్నా ఒక చిన్న అపశృతి దొరికిందంటే ఇంకా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? దాన్ని పూర్తిగా ఎన్కాష్ చేసుకునేదాకా వదలరు. తనకి రాజకీయాలు కొత్త కావంటూ ఎన్టీఆర్, నేను చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను, కార్డు హోల్డర్ని కూడా అని చెప్పుకున్నారు. ఏది జస్ట్ అంటే నాకు పాలిటిక్స్లో కొద్ది గొప్ప అవగాహన ఉంది అని చెప్పుకోవడానికో మరేమో తెలియదు. ఆ తర్వాత నాకు ఇలాగా పాలిటిక్స్ మీద అవగాహన లేదు అని అనుకుంటే మటుకు అది కరెక్ట్ కాదు. కమ్యూనిస్ట్ భావాలంటే నాకు చాలా ఇష్టం. అసలు చెప్పాలంటే నక్సలైట్లే నిజమైన అచ్చమైన దేశభక్తులు లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఎమర్జెన్సీ విధింపు గురించి నొచ్చుకున్నారని బహిరంగ వేదికల మీద కాకపోయినా పోలీసు అధికారుల దగ్గరైనా తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారని బయోపిక్లో చూపిస్తే అవునని కాదని రెండు అనడం కష్టం. ఎందుకంటే సాక్ష్యం లేదు దానికి. మరి దానికి సంబంధించి అనాలిసిస్ చేస్తే కొన్ని విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది. నేను ఆ అనాలిసిస్ మొత్తము చేసి నెక్స్ట్ వీక్ మీకు అందిస్తాను. ప్రస్తుతానికి ఇంతటితో ముగిస్తాను. తిరిగి రేపటి చిత్రం బడారవి చిత్రంలో, అంటే మండే రోజు. మోస్ట్లీ ఈలోపు నేను ఆ మూవీ చూసేస్తే మహానాయకుడు రివ్యూనే చెప్తాను, చూడకపోతే మామూలు విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం March 2, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of My Ind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.